சௌந்தரிய சார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதாத்மி பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேக அநேக நமஸ்கிருத்துலு சமர்ப்பிஸ்து
விமலம் வை பரிசுத்தமை தகு மனோவிஞான தத்துவ பிரபோதமதின் நில்பி ததீய மூர்த்தி விபவ ஜானம்புகா வீழ்ச்சி சித்தமு சர்வாங்க விமர்சன கிரியலகுந்தார்கொல்பி பிரச்சங்கமும் சுமஹாத்யானமு சயகா வலயுபோ சுத்தாந்தரங்கம்புனன்.
இது ஜேஸ்தே சாலட. ஏம் செய்யாலంటే மனசுని శుద్ధమైన అంతరంగం చేసుకోవాలి, శుద్ధత్వంలోకి వెళ్ళాలి. శుద్ధత్వంలోకి వెళ్ళాలి అంటే ధ్యానంగా ఉండాలి, ధ్యానిగా ఉండాలి. ధ్యానిగా ఉండాలి అంటే ఇతరేతరమైన ఆలోచనలు వదిలిపెట్టి తనదైనటువంటి జీవైకమైనటువంటి ఒక భావనతో నిలకడ చెందాలి. బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత పరమానందదాయిని. ఆ ధ్యాన శబ్దం ఏదైతే ఉన్నదో ఎవరి మీద ఆధారపడని స్థితి ఒకటి, ఆత్మవృత్తులతో మాత్రమే ఉండగలిగేటువంటి రెండవ స్థితి, అహం బ్రహ్మాస్మి అని అనుకోగలిగినటువంటి ఒక సాధనా స్థితిలో గనక వెళ్ళినట్లయితే మనస్సుకి ఒక శుద్ధత్వం ఏర్పడుతుంది. ఆ శుద్ధత్వంలో కూడా మళ్ళీ ధ్యానిగా ఉండాలి. అందుకనే రాముడు ధ్యానంలో ఉన్నాడు, కృష్ణుడు ధ్యానం చేశాడు. కృష్ణ ధ్యానం అంతా కూడా జ్ఞానమయమైనటువంటి మార్గం. శ్రీరామచంద్ర ధ్యానమంతా నారాయణ పద పద్మాధీన చేతస్కమైనటువంటిది. కనుక మనీషాయత్తము, ఇందాక చెప్పిన జ్ఞానాధిక్యము ఏదైతే ఉన్నదో, అంటే జ్ఞానానికి అతీతమైన స్థాయి ఏదైతే ఉన్నదో, ఆ పురుషోత్తముడి యొక్క దివ్య నామ రూప భావ తత్వముల యందు మనస్సును లగ్నం చేయమంటున్నాడు ఆయన. ఎలా చేయాలి? విమల భావంతో చేయాలట. ఏదో ధ్యానం చేస్తాను నాకు ఆరోగ్యం రావాలి, ధ్యానం చేస్తాను అప్పులు తీరాలి, ధ్యానం చేస్తాను ఆయుష్ పెరగాలి, ఏమీ జరగవు. దానికి దీనికి సంబంధం లేదు. ధ్యానము వలన మనస్సు ఏకాగ్రత వైపు అడుగు వేస్తుంది, ఒకటి. రెండవది, ధ్యానము వలన మనస్సులో కలిగేటువంటి విపరీత భావాలు ఆలోచనలు నశించి పరిపూర్ణమైన సహజమైన సత్వమైన ఆలోచనలన్నీ కూడా మనకు ఏర్పడతాయి. ఈ ఆలోచనలు ఏర్పడటానికి, ధ్యానము యందు మనస్సు నిలకడ చెందటానికి చక్కగా సాత్వికమైన శాకాహారం గనక తీసుకున్నట్లయితే ఆలోచనలు తదనుగుణంగా సాగుతాయి. మంచి ఆలోచనలు, ఆ మంచి ఆలోచనలు కూడా మలగిపోయే స్థాయి వస్తుంది గనక అమ్మ శుద్ధాంతరంగమైన స్థితిలో. అంతరంగం శుద్ధిగా ఉండాలి. బయట ఎంత బాగుంటే ఏం లాభం? లోపల స్వామి అన్నట్లు ఎక్స్టర్నల్ కామ్నెస్, ఇంటర్నల్ కమోషన్. ఇవాళ భక్తుడి స్థితి అదన్నారు. ఇంటర్నల్ గా వాడి కమోషన్, అది అత్యద్భుతమైనటువంటి భావన. సముద్రం మధ్యలో ఏమున్నది అంటే సుడిగుండం, సుడిగుండం మధ్యలో ఏమున్నదంటే ఏం లేదు అక్కడ. అటువంటి స్థాయిలో మనస్సును తీసుకుని వెళ్ళాలి. అందుకనే మనస్సును తీసుకుని హృదయస్థానంలో చేర్చుకోగలగటమే మోక్షం అన్నారు రమణ మహర్షి. మామూలు రమణ మహర్షిని మినహాయిస్తే మిగతా వారంతా ఏం చెప్పారంటే, మనస్సుని ఆలోచనని తీసుకెళ్లి త్రికూటనాన్ని స్థిమితే అంతరంగే అంటారు శంకర భగవత్పాదులు. ఆజ్ఞాచక్రం దగ్గర గనక లయం చేసినట్లయితే, ఆ శూన్యంలో కలిపినట్లయితే, సహస్రారము వలన ఏర్పడేటువంటి మలయ పవలనముల యొక్క అనుభూతిని కలుగుతుంది అంటారు. అది యోగశాస్త్రం. ఇక్కడ భగవాన్ రమణులు ఒక్కటే చెప్పారు, మీ మనస్సును తీసుకెళ్లి దాని పుట్టిల్లైనటువంటి హృదయస్థానంలో పెట్టండి, అది మోక్షస్థితి, అది ఆనందతారక స్థితి. మనస్సు అడగి మనస్సు నెమ్మదిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక స్త్రీ తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందాన్ని, ఎంత స్వేచ్ఛని, ఎంత భారాన్ని వదులుచుకున్నట్లుగా ఉండగలుగుతుందో, ఈ మనస్సు కూడా హృదయస్థానానికి చేరినప్పుడు అంతే సంతోషంగా ఉంటుంది అని చెప్తారు. ఒక స్త్రీని అడిగితే నీకు భద్రమైన స్థానం ఏది అంటే, మీరు ఎంత చేయండి ఎన్ని పెట్టండి మా పుట్టిల్లే బెస్ట్ అండి అంటే, ఊరిపాకైనా సరే ఆ చూరు కింద పడుకుంటా నాకు అక్కడ హాయిగా నిద్ర పడుతుంది అంటుంది. ఇటువంటి ప్రశ్న స్వామి ఎదుర్కొన్నారు. స్వామి మీకు భద్రమైన స్థానం ఏది, మీకు ఆనందంగా మీ అంతట మీ ఒక్కరూ ఉండాలి అనుకుంటే ఎక్కడ ఉంటారు అని అడిగితే, భక్తుల హృదయమే నాకు ఆనందం కలిగించే స్థాయి అని చెప్పారు స్వామి. అంటే పరమాత్మకి భక్తుల హృదయంలో ఉండాలని ఉంటుంది, ఆయనను పిలుచుకోగలిగిన స్థాయికి మనం రావాలి. దానికి ఆ శుద్ధాంతరంగం అంటే అది, ఆయన రావటానికి సిద్ధమే, మనం సిద్ధంగా కూడా ఉండాలి.
పురుషుడు నిద్రవో కలల పొందు అనర్ధకములు ప్రబోధమందు అరయగ మిచ్చలై పురుషునందు ఘటింపని కైవడిన్ పరేశ్వరునకు ఆత్మనాధునకు సర్వశరీరికి కర్మ సాక్షికి పరువడి పొందదన్నటికి ప్రకృత దోషములు అంగనామణి.
ఓ నిద్రపోతాం, నిద్రలో కలొస్తుంది, కళలో ఒక అనుభవాన్ని పొందుతూ ఉంటాం. ఎట్లాగైతే కళ మెలకువగా మారగానే బయటకొచ్చి అందు ఏర్పడిన అనుభవం కానీ దాని అందు ప్రవేశించిన పాత్రలతో కానీ జీవుడికి మెలకువతో ఎట్లా సంబంధం లేదో, అట్లాగే ఆ ఎవరి యందు మనస్సు లగ్నం చేసి ఉన్నామో ఆ పరమాత్మ యందు మాత్రమే గనక ఇహలోకంలో కూడా ఉండగలిగినట్లయితే అది ఉత్తమోత్తమైనటువంటి స్థితి అని చెప్తున్నాడు. చెప్పి అన్నింటికంటే గర్భస్థ శిశువు యొక్క వేదన అలా పక్కన పెడితే, వృద్ధుడు కూడా పసిబాలుడే. ఇట్ ఈస్ కాల్డ్ రిట్రీట్. పెద్దవారు అవుతున్న కొద్దీ వాళ్ళల్లో పసితనం బయటకు వస్తూ ఉంటుంది, మనకు అర్థం కాదు. ఈయన చాలా పెద్దవారు కదా, మనల కంటే కూడా ఇలా అడుగుతున్నాడు ఏంటి. 70 ఏళ్ళు వచ్చిన వాడు అంటాడు సడన్ గా, భాగవత సప్తాహంకి వెళదామంటే చందమామ బుక్ పట్టరా బయటకు వెళ్తే అంటాడు, ఇదేంటది నీ కదా చదవలసింది అని. వాడిలో ఉన్నటువంటి చైల్డ్ మేల్కొంటాడు, తాను పొందనివి, పొందాలని అనుకున్నవి పొందలేకపోయినవి, పోగొట్టుకున్నవి ఇక దొరకవేమో అన్నటువంటి ఒక భావన, వీటన్నింటి కారణంగా వృద్ధుడు తన కాలాన్నంతా కూడా గడుపుతుంటాడు. ఆ వృద్ధుడు కాలం అలా గడపకూడదు. ఎలా గడపాలి? ఇలా గడపాలి. అలా గడుపుతున్న వాడి యొక్క పరిస్థితి ఏమిటో కపిలుడు తల్లికి చెప్తున్నాడు, అమ్మా నీవు కూడా వృద్ధాప్యానికి వెళతావు, నిన్ను కూడా ముసలితనం ఆవహిస్తుంది, ఎలా ఉంటుందో నేను చిన్న బొమ్మకి చూపిస్తున్నా అన్నాడు. చెప్పరా నాయన అంది. ఈ కపిలుడికి ఆ తల్లికి ఎంత వయస్సులో ఎంత తేడా ఉన్నా గురుస్థానంలో కూర్చొని బోధిస్తున్నాడు ఆయన. ఆమె వినటానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకని సిద్ధంగా ఉన్నదంటే శుద్ధాంతరంగం ఏర్పడింది గనక సిద్ధంగా ఉన్నది.
బలిమిసాలక మందభాగ్యుడై కుమతి అయి పోని అప్పుడు క్రియాహీనుడగుచు.
ఏదో పనులు చేద్దామని ఉంటుంది, ఏం చేయలేము.
తవిలి వృధా ప్రయత్నంబులు సేయుచు మూఢుడై కార్పణ్యమున చరించు అట్టి అకించనుడగువాని చూచి తద్దారసుతాదులు ఆత్మలను వీడు ఉడుగడు అశక్తుడు ప్రోభగాదలడితడని సిగ్గింతురు అర్ధి కృషీవలుడు బడుగు ముసలద్దు రోసిన పగిది అంతాతడు ఏమింటలను సుఖం అందలేక తాను పోషించు జనులు తంతనర బ్రోవ బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపడుచు.
వీడనుకుంటాట, అంటే చిన్నవాడు, ఈయనకి ఎందుకండి ఇవన్నీ, ఏదట్లా అయితే ఈయనకెందుకు కృష్ణారామ అనుకోకుండా అంటాట చిన్నవాడు. వాడంటాట, కృష్ణారామ అనుకునే శక్తే లేదురా నాకు, అనుకుందామంటే వయస్సు పోయింది, నా పరిస్థితి ఇట్లా ఉన్నది, కాస్త నా కృష్ణారామ వినిపించండి అనిపించండి అంట, నా దగ్గర టైం లేదంటాడు. నీ దగ్గర కూర్చునే టైం లేదు, మిగతా అంత టైం నా దగ్గర ఉంది అంటున్నట్టవాడు. ఇది ఎప్పటి మాట వ్యాసుల వారి సమయంలో, ఈవేళ వృద్ధుడి యొక్క పరిస్థితి కూడా అంతే. పాపం ఏదో స్వయంగా చేసుకోవాలి అని అనుకుంటాడు, చేసుకోలేడు. చేసుకోలేడంటే ఎవడి మీద ఆధారపడాలి? ఆధారపడ్డవాడికి మూడు ఉండాలి. మూడు ఏంటంటే టైం ఉండాలి, డబ్బు ఉండాలి, ముందు చేయాలనే సంకల్పం ఉండాలి. ఆ మూడు ఉండవు గనక ప్రపంచం నుంచి మూడు ఉండవు. కాబట్టి ఎవరు నష్టజాతకుడు ఈ సమయంలో అంటే వృద్ధాప్యానికి వచ్చిన వాడే నష్టజాతకుడు. అయ్యో ఇవన్నీ నేను ముందే చేసుకొని ఉన్నట్లయితే ఎంత బాగుండును. చాలామంది చూడండి, అది అజ్ఞాన భూమికే, నెమ్మదిగా కాశీ వెళదాము అని అనిపిస్తుంది. ఓ 30 ఏళ్ళ వయసులో అనిపిస్తే ఏం నష్టమేం లే, వాడు వెళ్తాడు వస్తాడు, ముంచోరన్నా ప్రయాణం చేస్తాడు. 70 ఏళ్ళు వచ్చాక ఒకసారి కాశీ అనేది విన్నాము, అందరు ఇళ్ళు వచ్చారు, మనం కూడా వెళదామని అనుకుంటే అది ప్రమాదకరం అంటున్నాడు. ఎందుకు ప్రమాదకరం అంటే అక్కడ నువ్వు వెళితే ప్రయాస ఆయాసమే తప్ప ముక్తి ఆనందం నీకు రెండూ లభించవు. కారణం, శరీరం నీకు సహకరించదు గనక. శరీరము ద్వారా నువ్వు ఆనందాన్ని కూడా తెచ్చుకోవాలి, శరీరాన్ని అట్లా వాడుకోవాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం, అదే కర్మసాధనానికి కూడా మూలం. కాబట్టి సరే, ఇంకా అనేక కష్టాలన్నీ కూడా చెప్పాడు. ఆ కష్టాలు ఇప్పుడు చెబితే పెద్దవాళ్ళందరి బాధ కలుగుతుంది, ఇదేను మన గురించే రాశారు ఈ పద్యం అని. ఏదో కృష్ణ రామాన్ని గొంతెత్తి పాడిదామంటే కఫం అడ్డపడుతుంది అన్నాడు, ఇక్కడ ఉంది ఆ పద్యం. ఏ రెండు, కాబట్టి ఏమనుకోవాలంటే స్వామి మనని 30 ఏళ్ళ నాడే లోపలికి లాక్కున్నారు, అదే ఆనందం అనుకోవాలి. ఇవాళ పాడుదామన్న పాట పాడుదామన్న గొంతు రావాలి కదా. శరీరం సహకరించాలి, మనస్సు ఉండాలి, దానికి శరీరానికి ఉత్సాహం ఉండాలి, లోపల మెటబాలిక్ యాక్టివిటీ ఉండాలి, ఇవేం ఉండవు. కాబట్టి జఠరాగ్ని అలా మందాగ్నిగా మారిపోతుంది, ఎలా తినేవాడిని వయస్సులో అంటాడు. అది అయిపోయిందండి. ఇప్పటి సంగతి ఏమిటంటే మందాగ్ని తినలేడు, తిన్నా అడగదు, మనకు కావలసింది వాడు పెట్టడు, వాడు ఏం పెట్టాడు అది తినాలి, మనకు కావలసింది వాడు పెట్టడు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నేను డాక్టర్ గారు చెప్పారు నువ్వు తినొద్దని అంటాడు, పోతే తింటూ పోతానరా అంటాడు వీడు, తింటూ పోకూడదు తినకుండా పోవాలి నువ్వు అంటాడు వీడు. కాబట్టి వాడు ఆ వృద్ధుడి యొక్క లక్షణం ఇది. కంఠనాళమున ఘరఘరమని శబ్దంబు దొరయ, ఎప్పుడు కళ్ళు కళ్ళను దగ్గుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఈసోఫాగస్ అంతా బ్లాక్ అయిపోతుంది, లోపల కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలు నశించిపోతాయి. కాబట్టి ఆ హృషీకాలు ఇంద్రియాలు, హృషీకేశుడు అంటే ఇంద్రియాలకు ఈశుడు అని, హృషీకం అంటే ఇంద్రియం. ఆ ఇంద్రియాలన్నీ మన ఎందు మంచి పటుంగా ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే మన మాట అవి విననప్పుడు వాటి చేత మనం మాట వినేట్టుగా చేసుకోవాలి, అదే అధ్యాత్మ సాధన. తర్వాత ఏదో 80 ఏళ్ళు వచ్చాయి ఆ ఇంద్రియాలంటే వాటింతటి అవే నెమ్మదిగా మూసుకుపోతాయి, దాన్ని చేయగలిగి సహజంగా పోతాయి అవి, దానిలో మన ప్రయత్నం ఏం లేదు. ఇక్కడ ఈ గర్భస్థ శిశువు అంటే ఈవేళ తల్లులు అయినవారు, తల్లులు కావలసిన వారు, బిడ్డలను కనబోయేటువంటి వారు, ఆ తల్లి గర్భంలో ఆ శిశువు వాడి ఆ జీవుడి వేదన విన్నట్లయితే ఆ రోజులలో లాలిపాటలలో, జోలపాటలలో, లేదా సీమంతం పాటలలో పరమాత్మని గురించి మాత్రమే వాళ్ళు పాటలు పాడేవారు. అటువంటి శివుడు నిన్ను రక్షించుగాక, అటువంటి కృష్ణుడు నిన్ను కాపాడుగాక, అటువంటి రాముడు నీ కడుపున పుట్టుగాక, ఎంత అందమైన భావాలు అవి. ఇవన్నీ విని విని ఒక జాతి, ఉత్తమోత్తమైన జాతి పుట్టింది, లేకపోతే జరిగి ఉండేది కాదు. ఇక్కడ ఈ గర్భస్థుడైనటువంటి వాడు జనయత్రి గర్భమందున ఘనక్రిమి విన్మూత్ర రక్తగర్తములో నన్మునుగుచు జఠరాగ్నిని దినదినమును తంతప్యమానదేహుండగుచున్. తంతప్యమాన దేహుడు అవుతున్నట్ట, వాడికి నెమ్మదిగా దేహం ఆకారం ఏర్పడుతుంది. ఆకారం ఏర్పడి ఏమిటి నాకు అక్కరలేని తొడుగులన్నీ వస్తున్నాయి, కాళ్ళు పుడుతున్నాయి, చేతులు పుడుతున్నాయి, కన్ను మొలుస్తున్నది, అన్ని గుంటలున్నాయిట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కళ్ళ ప్లేస్లో 2 చుక్కలున్నాయి, చెవుల ప్లేస్లో 2 చుక్కలున్నాయి, ముక్కు దగ్గర 2, నోటి దగ్గర 1 చుక్క, ఇవన్నీ ఏమిటంటే ఖాళీ ప్రదేశాలు. ఈ ఖాళీ ప్రదేశాలని నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఈ 10 నెలల కాలంలో, 9 నెలల కాలంలో నిజానికి పూర్ణమవుతూ ఉన్నాయి. అవుతున్నప్పుడు సంతోషించాలి జీవుడు, నాకు అక్కర్లేదే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నాడు. ఇవన్నీ నేను అనుభవించేశా కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు పుడుతున్నాయి, ఎందుకు మొలుస్తున్నాయి అంటున్నాడు. దీనవదనుడగుచు దేహీ దేహంబు వలన నిర్గమింపదలచి, వాడు కోరుతాట అసలు ఈ గర్భం నుంచి నన్ను బయటకు పంపద్దు అంటాట వాడు. మనమేమో ఎప్పుడు శిశోదయం అవుతుందా, ఎప్పుడు పిల్లవాడు పుడతాడా, ఎప్పుడు మన ఇల్లంతా పండగ అవుతుందా అని బయట ఉన్న వాళ్ళం అనుకుంటున్నాం. తల్లి నేను ఎప్పుడు తల్లినవుతానని ఆమె కోరుకుంటున్నది. జీవుడు ఏమంటున్నాడంటే నేను బయటికి వెళ్ళను అంటున్నట్ట. అది నెలలను ఎన్నికొనుచు నెలకొని గర్భంబు వలన వెడల ద్రోయువారు గలరే. నెలకొని బహు దుఃఖములకు ఆలయమైన ఈ గర్భ నరకము నేను వెడల జాల బహిప్రదేశమునకు వచ్చిన అనుపమ దేశ మాయా విమోహితాత్ముడనై ఘోరమైనట్టి సంసార చక్రమందు పరిభ్రమణశీలినై ఉండ వలయుగాను తాను అదిగాక గర్భమునందుండు శోకంబు అపశయించి ఆత్మకు అనయంబు సారథి అయినట్టి రుచిర విజ్ఞానమున తమోరూపమైన భూరి సంసార సగరోత్తారణంబు చేసి ఈ ఆత్మను అరసి రక్షించుకుందు. ఆత్మవిచారణ చేసి నేను ఆత్మను ఎరుగుతాను తప్ప మళ్ళీ ఒక దేహాన్ని పొంది ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ మాయామయ జగత్తులో నన్ను నేను పొగొట్టుకోను అంటున్నాడట. అక్కడ ఉండగానే వాడికి ఆత్మ జ్ఞానం గురించి ఆత్మతత్వాన్ని గురించి ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. అందుకనే రుచిర విజ్ఞానం అది చాలా అందమైన వెలుగుతో కూడిన ప్రకాశమానమైనటువంటి ఒక జ్ఞాన భూమిక. ఆ అధ్యాత్మ భూమికను వదులుకొని నేను మళ్ళీ ఎందుకు ఇక్కడికి రావటం అనుకుంటున్నాడట.
భరమగుచున్న దుర్వ్యసన భాజనమై ఘన దుఃఖ మూలమై అరయగ తెక్కుతూంట్లు గలదై
నవరంధ్రముల కాయమన్నారు. 9 తూట్లుంది శరీరానికి.
తెక్కుతూంట్లు గలదై క్రిమి సంభవమైన ఎట్టి దుస్తర బహుగర్భవాసముల
వాడికి స్పృహ ఉందట. ఎన్ని గర్భాలు ఆశ్రయించాను, ఎన్నెన్నిసార్లు ఈ ప్రపంచంలోకి నేను వచ్చాను, వచ్చినప్పుడల్లా నాకు ఇదే జరుగుతున్నది, ఇంతకంటే ఉత్తమమైన స్థితి మాత్రం కలగటం లేదు అని అనుకుంటూ
సంగతి మాన్పుటకై భజించదన్.
తల్లి గర్భంలో ఉండగా నేను దీనిని గురించి భజించదన్ అంటే సేవించదన్ అని ఒక అర్థం, విచారణ చేయటం అని రెండో అర్థం. భజించటం అంటే భజన చేయటం కాదు. ఎవరని అంటే
సరసి జనాభ భూరి భవ సాగర తారక పాద పద్మముల్.
పరమేశ్వరాయత్తమైనటువంటి పరమేశ్వరుని గురించి ఆయన యొక్క దివ్య పాదములను స్మరిస్తూ ఆ గురుచరణాంబుజముల దగ్గర ఉండి మళ్ళీ నేను ఆత్మవిభూతిని పొందుతాను తప్ప నాకు ఈ జన్మ వద్దంటున్నట్టు జీవుడు ప్రతి జీవుడు. అంటే మరి ఈ ప్రపంచం నడిచేది ఎట్లా? ప్రతివాడు ఆత్మవైపు వెళ్ళిపోయి నేను ప్రపంచంలోకి రాను అంటే మన ఆయన సృష్టించుకున్న ఈ బొమ్మరిల్లు ఏమైపోవాలి? ఏడాదికి ఒక కొత్త బొమ్మ కొనాలి మనం, పైలిపోయినవి తీసేయాలి. తీస్తున్నాం లేదా? బొమ్మల కొలువు మనకు నేర్పేది అదేగా. బొమ్మల కొలువు అంటే మనకున్న బొమ్మలన్నీ ఎగ్జిబిషన్ కాదు, విరిగిన కరిగిన తరిగిన ఒరిగిన బొమ్మలు బయటపడే. పైగా ఎవడో వచ్చి చెప్తాడు విరిగిన బొమ్మ ఇంట్లో ఉండకూడదు అంత మంచిది కాదంటాడు. ఎవరికి? దానికే మనకే దానికి. కాబట్టి దానికి ఉద్వాసన చెప్పు. ఒకటి తగ్గింది గనక దాన్ని రిప్లేస్ చేయాలి దేంతో? మరొక దానితో. జీవుడు కూడా ఒక బొమ్మ. ఇది ఎంత పంచదార బొమ్మ అంటే నీళ్లలో పడేసి 5 నిమిషాలు వదిలేస్తే నీరు అదిగా మారిపోతుంది, దాంట్లో గెలిసిపోతుంది, ఇంకేం ఉండదు. కాబట్టి దేవహుతికి మరల మరల చెప్పాడట, పునఃపునః చెప్పాడట. ఆత్మవిద్యనే పునఃపునః చెప్పుకోవాలి. ఎందుకనంటే వైరాగ్యం భయాన్ని కల్పించదు, స్పష్టతనిస్తుంది. వైరాగ్యం భ్రాంతిని కలిగించదు, భ్రాంతిని తొలగిస్తుంది, బ్రహ్మాన్ని చూపిస్తుంది. పరమోదారమైనటువంటి ఆత్మతత్వ విచారణలోకి వెళ్ళటానికి కపిలుడు దేవహుతికిచ్చినటువంటి దివ్యమైనటువంటి అధ్యాత్మ భావనా వీచిక ఈరోజు. దీంతో తృతీయ స్కంధం పూర్ణమైపోయింది. ఈ తృతీయ స్కంధంలో ప్రధానంగా జీవుడి యొక్క వేదన, జీవుడి యొక్క నివేదన ఇవన్నీ కూడా నేను ఆత్మగానే ఉంటాను అన్నటువంటి మనం. దీనికి జాషువా గారు పద్యం చెప్పారు, వీడు అసలు ఎక్కడి వాడో, ఏ దేశం వాడో నాకు తెలియదు, నిన్న మొన్న ఇచట మొలచినాడు, నిన్న మొన్న ఇక్కడ పుట్టాడు వీడు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడికి ఆకలి లేదు, దప్పిక లేదు, ఇది కావాలి అది కావాలని కామన లేదు. అలా తల్లి గర్భంలో నుంచి బయట పడ్డాడో లేదో, నాకు ఇది కావాలి అది కావాలి అంటాడే అని. దాని మీద ఇంకొద్దిగా విచారణ ఉన్నది. పోతనామాచరి గొప్పగా రాశారు ఆయన. ఆ విచారణ ఏమిటంటే పిల్లవాడు పుట్టగానే ఏడుస్తాడు, మనం సంతోషిస్తాం, అది అలవాటుగా మారిపోయింది. కొంత సమయమైన తర్వాత ఇంకాస్త ఏడుస్తాడు ఎక్కువగా. వాడికి ఆకలి అవుతుందేమో అని మనం నిర్ణయిస్తాం. వాడు 7-10 కాదట, ఇంకా స్మృతులు కొద్దిగా మిగిలి ఉన్నాయట, లేశమాత్రంగా. ఆ స్మృతులు ఈ ఏడుపులో కొట్టుకొని పోవాలి. అప్పుడు ఎవడో వీణ్ణి ఎత్తుకుంటాడు. ఎత్తుకోవటం అంటే స్పర్శ కలిగింది. దేనితో స్పర్శ కలిగిందంటే, దివ్యమైనటువంటి తల్లి గర్భాలయంలో నుంచి బయటకొచ్చిన జీవుడు ప్రాకృతమైనటువంటి ఒక పురుషుడో ఒక స్త్రీ యొక్క తనువుతో ఒక స్పర్శ ఏర్పరచుకున్నాడు గనక, ఆ తనువులో నుంచి ఆకలి, కోరిక, నిద్ర మూడు పుట్టినాయి. ఈ ఆకలి వలన కోరిక, కోరిక వలన నిద్ర, నిద్ర వలన పెరుగుదల, పెరుగుదల వలన ఒరుగుదల, ఒరుగుదల వలన మరణము, ఇవన్నీ కూడా ఒక్క ఏకకాలంలో ఏర్పడినాయిట. అందుకనే బిడ్డ పుట్టగానే ఉత్తమమైనటువంటి స్త్రీమూర్తిని ఎత్తుకోమని అంటారు. ఎవరు ఆ ఉత్తమమైన స్త్రీమూర్తి అంటే, ఎవరు చక్కగా అన్ని వేళలా భగవంతుని యందు మనస్సును లగ్నం చేసుకుని భగవన్నామాన్ని స్మరిస్తూ భగవంతుడు ఉన్నాడన్న నమ్మికతో జీవిస్తూ ఉన్నదో అటువంటి స్త్రీమూర్తికి ఆ బిడ్డని ముందు తాకమని అంటారు. అంతేగాని మన అమ్మమ్మే అయినా ఆమె భక్తురాలు కాదనుకోండి, ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఆ భగవద్భక్తి వాడికి ఆ స్పర్శ ద్వారా గ్రహిస్తాడు గనక, ఆ స్పర్శకి మరొక పేరు, అదొక శరీరం. స్పర్శ అనేది ఒక శరీరం. ఆ శరీరం పేరు కింపురుష శరీరము అని పేరు. ఆ కింపురుష శరీరంలో నుంచే, స్పర్శలో నుంచే ఎమోషనల్ సపోర్ట్ మనకు కలుగుతుంది. మనకు దుఃఖం కలిగింది, స్కూల్లో ఏదో జరిగింది పిల్లకో పిల్లవాడికో, వాడు వచ్చి వాడు ఏం చేయడు, వెళ్ళాడు ముందు అన్నం లేదు ఏం లేదు, ఆ పుస్తకాలు అక్కడ భారేసి తల్లి ఒళ్ళోకి వెళ్ళి ఆ దూరి ఉండిపోతాడు. ఉండిపోయి ఇంకాస్త ఎక్కువ ఏడుస్తాడు. అప్పుడు ఈ తల్లి అడుగుతుంది, ఎంత కథ నడుస్తుంది. నడిచాక ఇంతేనా అంటుంది తల్లి. ఓహో అంత జరిగితే ఇంతేనమాట అనుకుని ఇది మర్చిపోతుంది. జరిగిందంతా, ఇది ప్రతిరోజు జరిగేదే. అలాగే ఈ నిత్య జీవితం కూడా అధ్యాత్మ జీవితం కంటే నిజానికి భిన్నమైంది కాదు. కపిలుడు వంటి వాడు ఒక తల్లికి బోధ చేయటం ఒక భారతదేశంలో, ఇక్కడ మాత్రమే సంభవించింది. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఇవి ఇట్లాగే ఈ భాగవతం చెప్పబడుతూనే ఉంటుంది, వినబడుతూనే ఉంటుంది, అనేకమైన కోణాలలో, అనేకమైన రీతులలో. ఎందుకనంటే ఎవరైనా కానీ మన సంస్కారాన్ని బట్టి, మన ప్రాప్తిని బట్టి, మన శక్తిని బట్టి, మన అనుభవాన్ని బట్టి, మన అనుభూతిని బట్టి మనకు ఆ వస్తువు యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. వస్తువులో మార్పు లేదు, దానిని మనం అనుభవించిన తీరుతెన్నులలోనే మార్పు గనక ఆ దివ్యమైనటువంటి తృతీయ స్కంధంలో కపిలుడు చేసినటువంటి చాలా గాఢమైనది, చాలా గట్టి. తర్వాత విచిత్రం ఏంటంటే, రామాయణం చాలా నెమ్మదిగా హాయిగా కథలా ప్రారంభమై జ్ఞానభూమికలో అంతమవుతుంది. భాగవతం జ్ఞానభూమికతో ప్రారంభమై శ్రీకృష్ణ కథాగానంతో ఇక ఆయన కథలు, ఆయన లీలలు, అవి నవ్వులే నవ్వులు, సంతోషమే సంతోషం. ఎందుకంటే ఆయన మహానంద స్వరూపం కాబట్టి పూర్ణ చైతన్య విలసితమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి యోగ భూమికి చెందినవాడు గనక ఆ భావనే వేరు, ఆ భాగవత గాథే వేరు గనక ఆ దివ్య సీమలోకి సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనందరినీ కూడా చల్లగా హాయిగా ఈ ఉత్తరాయణ పుణ్యకాల విశేషంలో ఈ 7 రోజులు చూడండి, ఎంత అనుగ్రహం. లేకపోతే స్వామి మనందరినీ ఒక చోట కూర్చి నా కథ వినండి అన్నారు, అది ఆయన కథే, భిన్నమేం కాదు. ఎదగగలిగితే ఎరగగలిగితే, లేకపోతే ఆయన వేరు ఈయన వేరు, కాదుగా మన వరకైతే కాదు. కాబట్టి సర్వేశ్వరుడైన స్వామి మన ఎందు పరిపూర్ణమైనటువంటి కరుణని ప్రవాహ వేగంతో కురిపించాలని, మనల్ని నడిపించాలని స్వామిని ప్రార్థిస్తూ రేపు చక్కగా చతుర్థ స్కంధంలోకి వెళ్దాం. వెళ్లేలోగా ఒక చిన్న విశేషం ఉన్నది. ఆ విశేషం ఏంటంటే, రామాయణ కల్పవృక్షం మనం చెప్పుకున్నటువంటి రోజుల్లో ఆ రాముడి ప్రయాణంలోనే ఒక రాగం పుట్టింది. ఆ ప్రయాణంలో పుట్టిన రాగం అది రామప్రియ రాగం, మనకు తెలుసు, బాగా అలవాటైపోయింది. రాముడికి కూడా ఇష్టం ఉంటుందా అన్నంత గొప్ప రాగం అది. రాముడికే ఇష్టం కలిగించి ఒక నిమిషం ఆగాడు ఆయన. అమ్మవారే ఆశ్చర్యపోయి అడిగింది, దేనికి ఆగడే అయినా ఇక్కడ ఎందుకు ఆగాడు? ఏమో నానానాదంలో నుంచి ఒక సుమధురమైన నాదం వినిపిస్తోంది అని, అందుకని దానికి రామప్రియ రాగం అనే పేరు పెట్టారు. అలాగే ఈ భాగవత నవనీతంలో ప్రధానంగా ఒక భావన ఏర్పడింది ఏమిటంటే, భాగవతం అంతా కూడా హంసానంది. అసలు భాగవతమే హంసానంది. అనేక రాగాలలో హంసానంది రాగం ఆధ్యాత్మిక రాగం, అది ఉత్తమోత్తమైన రాగం. అది జీవుడు దేవుడు అనబడేటువంటి ఒక గ్రంథి ఉన్నది మనలో. గ్రంథి అంటే ముడి, చిన్న ముడి. ఆ ముడిలో ఒక చిన్న సందున్నది. ఎంత ప్రదేశం అంటే అది సన్నటి సూది మాత్రమే వెళ్ళగలిగినంత. ఆ గ్రంథి భేదనం గనక జరిగినట్లయితే జీవుడు దేవుడు రెండు ఒకటే, కలిపి కట్టబడే ఉన్నాయి కానీ ముడిపడి ఉన్నాయి. ఇవి ముడి విడిపడిపోవాలి. ఆ లోపల ఉన్నటువంటి ఆ సూది మొన దూరేటువంటి సందు ఏదైతే ఉన్నదో దాని పేరు చిత్తు జడము. చిత్ అంటే పరమాత్మ, జడమంటే జీవాత్మ. ఆ రెండు గ్రంథిగా ఉన్నది గనక దాని పేరు చిజ్జడ గ్రంథి. ఆ చిజ్జడ గ్రంథి లోపల ఇటు నుంచి అటు గాలి వెళితే రాగం పుడుతుంది. రాగం అంటే ఏమున్నది, స్వరం అంటే ఏమున్నది, నొటేషన్ అంటే ఏమున్నది, ఏం లేదు. ఉన్నదంతా గాలి. గాలి అంటే కనపడనటువంటి పరమాత్మకది సంకేతం. అలాగే అది శబ్దమయం, శబ్దవాహిక కూడా. శబ్దాన్ని మోసుకెళ్లేది అదే. అసలు శబ్దం యొక్క అదృశ్య స్వరూపమే గాలి గనక ఇది. ఈ రాగం పేరు హంసానంది రాగం. ఈ హంసానంది అంటే, హంస అంటే జీవుడు, వాడి అధిష్టానం ఎవడు అంటే పరమాత్మ. ఆయన ఎవరంటే పరమహంస ఆయన. ఈ హంస ఈ ఆనంది రాగంలో, హంసానంది రాగంలో చిజ్జడ గ్రంథిలో ఆ సందులో నుంచి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక రాగాన్ని ఆలపిస్తాడు. ఆ రాగంలో పరమాత్మ పరమహంస ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ద్వారంలో నుంచి వెళ్ళిన వారు ఎవరంటే 8 మంది అష్ట భార్యలు కారు, 16,000 మంది గోపగోపికాకాంతలంతా కూడా ఆ ద్వారంలో నుంచి, చిజ్జడ గ్రంథిలో నుంచి, యువతల నుంచి అవతలకు వెళ్ళారు. యువతల నుంచి అవతల కంటే ప్రదేశం అనే గట్టుని దాటి సువిశాలమైనటువంటి సుందరమైనటువంటి అధ్యాత్మ భూమికలోకి శ్రీకృష్ణ పరమాత్మ తీసుకుని వెళ్ళాడు. అందుకనే కృష్ణ పరమాత్మ యుద్ధం చేయటానికి వచ్చినవాడు కాదు, చేయించటానికి వచ్చినవాడు. మురళి అందరూ వాయిస్తే చుట్టానికి వచ్చినవాడు కాదు, తాను వాయిస్తూ ఉన్నప్పుడు అందరూ వినేట్టుగా చేయటానికి వచ్చాడు. గనక జిహానం జిహానం సుజానేన మౌఢ్యం, దుహానం దుహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ అంటాడు లీలాశుకుడు. కాబట్టి ఈవేళ మళ్ళీ కచ్చిగూడ సమితి ఏమో స్వామిదే దాని ఎందు నిండుగా ఉంది. ఉండి రామావతారానికి రామప్రియ రాగంలో పాట కట్టి నాకు ఇచ్చారే, అలాగే ఈ భాగవత నవనీతం సమయంలోనే తొలినాళ్లలోనే అధ్యాత్మలో నుంచి ఆనంద గీతికే కదా ఆ పాడటానికి వీలుగా హంసానంది రాగంలో కృష్ణ పరమాత్మ పరంగా ఒక గీతికని సృష్టించమన్నట్లుగా ఒక ఆలోచన కలగటం, ఆలోచన అనబడటం, అనబడిన ఆలోచన వినబడటం, వినబడినటువంటిది జరిగిపోవటం జరిగింది. గనక ఈవేళ హంసానంది రాగంలో శ్రీకృష్ణ పరమాత్మ పరంగా, స్వామి పరంగా చెప్పబడినటువంటి గీతాన్ని చక్కగా ఆలపించి ఆలకించి పరమాత్మకి సమర్పించుకుందాం. ఒక 5 నిమిషాలు.